പ്രണവാർത്ഥായ ശുദ്ധജ്ഞാനൈകമൂർത്തയേ നിർമലായ പ്രശാന്തായ ദക്ഷിണാമൂർത്തയേ നമഃ. ഓം ശ്രുതിസ്മൃതിപുരാണാനാം ആലയം കരുണാലയം നമാമി ഭഗവത്പാദം ശങ്കരം ലോകശങ്കരം. ഓം സ്ഥാപകായ ച ധർമ്മസ്യ സർവധർമ്മസ്വരൂപിണേ അവതാരവരിഷ്ഠായ രാമകൃഷ്ണായ തേ നമഃ. ഓം യുക്താഹാരവിഹാരായ വിവിക്തസ്ഥലവാസിനേ മലയാളയതീന്ദ്രായ ബ്രഹ്മനിഷ്ഠായ തേ നമഃ. ഓം വിദ്യാപ്രകാശനാമാനം വേദവേദാന്തകോവിദം ഗീതാതത്വപ്രബോധാരം സദ്ഗുരും പ്രണമാമ്യഹം. ഓം ഗുരുർബ്രഹ്മാ ഗുരുർവിഷ്ണു ഗുരുദേവോ മഹേശ്വരഃ ഗുരുസാക്ഷാത് പരബ്രഹ്മ തസ്മൈ ശ്രീ ഗുരവേ നമഃ.
ജഗദീശ്വരനിക്ക് പ്രണാമാലു. ഈ ക്ഷേത്ര അധിഷ്ഠാന ദേവത അയിനటువంటి బాబుగారికి ప్రణామాలు. ఈ క్షేత్రాన్ని చక్కగా తీర్చిదిద్దుతున్నటువంటి మాతాజీ గారికి, ఇక్కడ ఉన్న మహాత్ములకందరికీ కూడా నమో నారాయణులు. ఇక్కడ ప్రవచన చెయ్యాలి అనే దృష్టితో నేను రాలేదు, రావడం లేదు. మొదటిసారిగా నేను వచ్చి ఇక్కడికి వచ్చాను. ఆరాధన రోజు మిగతా కార్యక్రమాల కంటే కూడా ఆరాధన రోజు వచ్చాను. ఇక్కడ భక్తుల్లో గురువు మీద ఉండేటువంటి అనురక్తి భక్తి నాకు అపూర్వం అనిపించింది. ఇంతమంది దగ్గర ఇంత భక్తి ప్రపత్తులను కలుగజేశారంటే ఆ మహాత్ముడు ఎటువంటి వాడో నేను నాకు ఒక విధమైనటువంటి రుచి కలిగింది, గౌరవం కలిగింది. అందువల్ల ఈ ఆరాధన రోజు, ముఖ్యమైన ఆరాధన రోజు, మీతో పాటు ఇక్కడ పాలు పంచుకుని మీ అందరి యొక్క గురువు మీద ఉండే భక్తిని కనీసం చూచి ఆనందించాలనే నేను సంకల్పం చేసి అమ్మగారికి ప్రతి ఆరాధన రోజు వస్తాను అంటూ ఆరాధన రోజు ఇతర కార్యక్రమాలు నేను పెట్టుకోవడం లేదు. ఆ దృష్టితో వచ్చాను నేను. నేను ఎందుకో అన్ని సమాజాల్లో చిన్నప్పటి నుంచి తిరిగాను. అన్ని సాంప్రదాయాల్లో చాలా వరకు నాకు సన్నిహిత సంబంధం ఉందని అనుకుంటున్నాను. ఇక్కడ స్వామివారి బాబుగారి ప్రభావం భక్తుల మీద ఎంత ఉందంటే అది నిజంగా అంత ముద్ర వేశారు వారు. గురు సాంప్రదాయంలో ఆరాధన అనేది ఉంటుంది. గురువు జీవించినంత వరకు, ఆ తర్వాత ఏ గురువైతే మనవలను ఒక వ్యక్తిగా కాదు, నరుణ్ణి నారాయణుగా కంటికి కనిపించినటువంటి సర్వవ్యాపకమైన భగవంతుణ్ణి అనుభూతికి తెచ్చాడో అటువంటి గురువు సమానమైనది ప్రపంచంలో ఎక్కడా ఏమీ లేదు. అందుకనే దానికి గురువు అనేటువంటి చెప్పారు. మిగతా దాంతో పోలిస్తే లఘువే. అందుకనే గురు ప్రార్థన చేస్తూ మరి ప్రహ్లాదుడు చెప్తాడు, మరి బ్రహ్మసూత్రాలను ఉంది తజ్జలానతి అంటూ ఓ సూత్రం. ఈ సృష్టికి ఎవరు కర్తో, ఈ వివిధమైనటువంటి భిన్న భిన్నమైన విశ్వాన్నంతా కూడా ఎవరు సృష్టించారో ఆయనే బ్రహ్మ, ఆయనే గురువు అంటూ గురుర్బ్రహ్మ. విశ్వాన్నంతా సృష్టించినటువంటి బ్రహ్మ గురువేనయ్యా అంటూ ఒక భక్తుడు గురువుకు వందనం చేస్తాడు. వెంటనే ఈ స్వామి వారు ఆక్షేపం చేశారు, యా సృష్టి అనేది ఒక ప్రక్రియ, సృష్టించిన తర్వాత దాన్ని పాలించాలి కదా, రక్షించాలి కదా. కాబట్టి సృష్టించింది చిన్న పని అయిపోయింది, దాన్ని రక్షించడమో. ఆయనే విష్ణువు అన్నారు, స్థితికారకుడు. కాబట్టి మరి అప్పుడు ఆయన ఈయనకంటే భిన్నుడు గొప్పవాడా అంటే కాదు కాదయ్యా, నేను పొరపాటు పడ్డాను. సృష్టి చేసిన వాటి వాడు గురువే, స్థితి చేసినటువంటి వాడు, పరిపాలన పోషించేవాడు గురువే, గురువు విష్ణు. కాబట్టి విశ్వాన్నంతా సృష్టించేది గురువే, విశ్వాన్నంతా పాలించేది కూడా గురువే. వెంటనే మాతాజీ అన్నారు, మరి దీనంతా ఒక టైంలో సంహారం చేస్తున్నాడే, అప్పుడు ఆయన పొరపాటు, ఆయన కూడా గురువే. గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, లయకారకుడు. ఆ లయకారకుడు కూడా ఆయనే. ఎన్నో జాగ్రత్త అవస్థల్లో చేస్తాం, స్వప్నావస్థలు ఎన్నో కలలు కంటాం, మరి సుషుప్త అవస్థ వచ్చేకాడికే. ప్రతిరోజు ఈ సుషుప్త అవస్థ లేకపోతే అందులో ఈ కాలపు మానవుడు వీడి మనస్సు ఏమవుతుంది, ఊరు ఊరికి కాదు కదా, ఇంటి ఇంటికి పిచ్చి ఆసుపత్రిని కట్టాలి. ఆ గాఢమైనటువంటి సుషుప్తి లేకపోయి ఈ రాగాలు ద్వేషాలు అన్నీ మర్చిపోతున్నాడు, అన్నీ మర్చిపోయి ఒక ఆనందంలో ఉంటున్నాడు. బ్యాటరీ రీఛార్జింగ్ అది, మళ్ళీ జాగ్రత్త అవస్థ వచ్చేటట్టుగా వాడు శాంతి. అలా కలగలేదనుకోండి డాక్టర్ నిద్ర మాత్రలు ఇస్తాడు రోజు. కాబట్టి ఆ రుద్రుడు కూడా అవసరమే, కానీ ప్రళయం చేసేటువంటి రుద్రుడు కూడా గురువేనయ్యా. అంటే సృష్టి స్థితి లయాలు గురువే, గురువు నుంచే వస్తాయి. యవ్వన చే జనించు జగము, యవ్వని ఎందు ఉండు మళ్ళీ లీనమై, మళ్ళీ ఎవళ్ళో లీనమైపోతుందో, అటువంటి వాడు గురువేనయ్యా. వెంటనే ఇంకొక అద్వైత వేదాంత ప్రశ్న ఇచ్చాడు, నిజమేనయ్యా ఈ సృష్టి స్థితి లయాలనేటువంటి పనులు కదా, క్రియలు కదా, ఈ క్రియలకు ఆధారం ఏమిటి? ఇప్పుడు మోటార్ పరిగెత్తుంది, చక్రం తిరిగితే పరిగెత్తుంది. చక్రం తిరగాలంటే, అంటే చలించేటువంటి రన్నింగ్ దాంటే, దానికి ఆధారంగా కదలనేది ఒకటి ఉండాలి కదా. కదలనటువంటి భూమి ఉంటే కదిలే నీ కారు పరిగెత్తా ఉంది. మూమెంట్, చక్రాల మూమెంట్ లో రైలు పరిగెత్తా ఉంది, కానీ దేని మీద? కదలకుండా ఉండే ఒక పట్టా ఉంటే. కదలనటువంటి ఈ మూడు క్రియలకు లోడు కానటువంటి ఒక ఆధారం బేసిస్ అవుతుంది, ఎనర్జీ సూత్రంలో ఉంది. ఎనర్జీ సూత్రంలో ఎలక్ట్రాన్ ఎప్పుడు కూడా ఇంకో దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అది నిశ్చలంగా ఉండదు ఎలక్ట్రాన్కి మూమెంట్ ఎప్పుడు, కానీ అది ఒక దాని చుట్టూ తిరుగుతుంది. కాబట్టి ఈ విధంగా సృష్టి స్థితి లయ కాలాలు మూడు, ఈ మూడుకు గురువు అన్నారే, మరి ఈ మూడిటికి ఆధారం మరి ఆయన గురువు కాదా అంటే గురు సాక్షా. నేను ఇంతవరకే గురుస్వరూపం చెప్తే నేను ఫూల్ అన్నమాట. కాబట్టి అంటున్నాడు లేదు, గురు సాక్షాత్ పరబ్రహ్మ. దీనికంతా సృష్టి స్థితులయ్యే కాలానికి జాగ్రత్త స్వప్న సుషుప్తులకు స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు వీటన్నిటికి కూడా ఏదైతే నిర్వికారంగా సత్త్వికారాబాధ్యమై చిత్ స్వరూపమై ఆనంద స్వరూపమై ఏదైతే ద్వేషిస్తుందో ఆ పరబ్రహ్మ సాక్షాత్. గురుస్వరూపాన్ని ఎప్పుడైతే ఈ విధంగా అవగాహన చేసుకుంటామో అప్పుడు పరిపూర్ణంగా గురువును మనం అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. అప్పుడు గురువు యొక్క కృప మీ మీద నిండుగా ఉంటుంది. ఈ విధంగా అవగాహన చేసుకున్న వాళ్ళకే గురువు వంటి అపూర్వమైనటువంటి శ్రద్ధ. ఆ శ్రద్ధలో నేను లేను, దాకా చెప్పారే అహంకారం. అహంకారమే లేదు అక్కడ. ఎక్కడ అహంకారం ఉందో చాంగదేవుడు వలే అవుతాడు. కాబట్టి అహంకారం లేదు అక్కడ. ఎందుకంటే సృష్టి స్థితి లయాలు లోబడినటువంటి ఇవన్నీ వీటిని చూసినప్పుడే ఇలా నేను వీ నువ్వు కానటువంటి వీటిని ఎప్పుడైతే నేను అనుకుంటావో, ఈ లిమిటెడ్ వస్తువులను ఎప్పుడైతే నేను అనుకుంటావో, నీ బుర్ర కూడా లిమిటెడ్ అయిపోతాను, ఇప్పుడు నీ శ్రద్ధ కూడా లిమిటెడ్ అయిపోతాను. అందుకని వీటన్నిటికీ ఆధారం అధిష్టానమైనటువంటి ఏ చైతన్యం అయితే ఉందో అదే నిజమైన గురుస్వరూపం. దాన్ని అవగాహన చేసుకున్నప్పుడు అసలు నేను అంటూ లేనే లేదు, ఉండేది ఒకటే, ఒకే వస్తుంది, అదే పరబ్రహ్మం, అదే సద్గురువు, అదే గురుతత్వం. రెండోది ఉంటే కదా ఇక నాది నీదనే భేదము ఎప్పుడు వస్తుంది? ఎక్కడైతే ద్వైతం ఉంటుందో అక్కడ నీది నాదనే భేదం వస్తుంది. ద్వైతం లేనప్పుడు భేదం లేదు. కాబట్టి ఎక్కడైతే అభిన్నమైనటువంటి ఏకమేంటి ఆ పరమాత్మ స్వరూపమే గురువు అనేటువంటిది అవగాహన చేసుకొని పరిపూర్ణంగా అవగాహన చేసుకుంటావో అక్కడికి నేను లేను. నేను నండి ఇండివిజువాలిటీ అంటే శరీరం కానీ నా ఆస్తి కాని పాస్తులు కాని నేను కాని ఏమీ ఈ చిన్న గిరిగీత లేనే లేదు. ఎక్కడ అలా లేకుండా ప్రారంభవశాత్తు నేను అంటే ఈ శరీరమునో ఈ కులమునో ఈ ఆస్తి పాస్తులు నాదు అనుకున్నప్పుడు ఇవన్నీ నాడు కాదు గురువు అనేటువంటి అర్పణ చేయగలుగుతావో, దీన్ని మర్చిపోగలుగుతావో, అప్పుడే గురుతత్వం పరిపూర్ణంగా నీకు వెంటబడుతుంది. గురువు అనుగ్రహం పరిపూర్ణంగా నేను గురువులో నేను లీనమైపోయా కాబట్టి గురువు యొక్క శక్తులన్నీ నీలోనే ఉంటాయి. దీనికి అనేక ఉదాహరణలు ఎక్కడో పర్లేదు, నేను చెప్పాను కదా ఇక్కడే మీ మాతాజీ గారు చూడండి, నాకు ఆశ్చర్యం అదే. ఎక్కడొచ్చినా ఏది వచ్చినా బాబు గారు కూడా ఉండవలసిందే, బాబు గారి ఆశీర్వాదం, బాబు గారు బాబు. ఇలా తాను కాదు అంతా గురువు గారే అనేటువంటి బుద్ధి మూడు అవస్థల్లో ఉన్నప్పుడు చూడండి దేదీప్యమానంగా వెలిగిపోతుంది. దినదినాభివృద్ధి సంస్థ అందుకనే. కాబట్టి అది కావచ్చు గురుతత్వం అప్పుడే పరిపూర్ణంగా అవగాహన అవుతుంది. గురుతత్వం అవగాహన చేసుకోవాలంటే అంత సులభం కాదు. ఎంతవరకు నువ్వు లిమిటేషన్లో ఉంటావో అంతవరకు నీకు అవగాహన కాదు. ఈ విషయాల్లో ప్రాచీన కాలంలో మనం ఉపనిషత్తులోకి వెళ్ళిపోతే గురుభక్తికి గురు సాంప్రదాయానికి ఎన్ని ఉదాహరణలు, ఉపనిషత్ కాలంలో ఎన్ని ఉదాహరణలు. ఒక శిష్యుడు ఆనాడు గురుకులాలు ఇలా ఉండేటివి కాదు, ఏదో కొద్దిగా గురుకులాలు ఉండేటివి. ఆ గురుకులాలు సమస్త విద్యలు ప్రాప్తేసు అష్టమే వర్ష 8వ సంవత్సరం వస్తానని ఉపనయనం చేసి గురువు దగ్గరికి సమర్పణ చేసేస్తారు. అక్కడి నుంచి 8వ సంవత్సరం ఉపనయనం చేసి గురువుకు సమర్పణ చేస్తే 12 సంవత్సరాలు విద్యాభ్యాసం గురుకులంలో. ఇంటికి కాదు కదా, ఆ ఊహ కూడా లేదు. 12 సంవత్సరాలు మొదట ప్రాథమిక బేసిస్, అటు తర్వాత స్పెషలైజేషన్. ఆ కాలంలో సద్దర్శనాలు ఉండేటివి. ఈ జనరల్ గా సెవెన్ తర్వాత వారి సంస్కారాన్ని బట్టి ఆయా దర్శన శాస్త్రంలో నిష్ణాతం చేసి 12 ఏళ్ళు పూర్తయిన తర్వాత అప్పుడు మనకు గురువు గారు ప్రపంచంలోకి వెళ్లి గృహస్థుడై తాను ఇక్కడ అభ్యసించిన విద్యను ఆచరణలోకి తీసుకొచ్చి లోకోపకారం జీవితం నడిపేదానికి అనుమతిస్తాడు. ఆ అనుమతి ఇచ్చినప్పుడే మనకు చెప్పేది మొట్టమొదటి తెచ్చుకుంటాడనే, మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథిదేవో భవ, ఆచార్యదేవో భవ, యాన్యవజ్యాని కర్మాణి తేని సేవితవ్యాని నో ఇతరాని, ఇలా అతనికి అనుమతిస్తూ సాతకోపన్యాసంలో వాడు ఎలా ప్రపంచంలోకి అడుగుతున్నాడు, ఎలా తాను ప్రపంచంలో వ్యవహరించాలో చెప్తాడు. అయ్యా శాస్త్ర విహితమైన కానటువంటి కర్మలు చేయొద్దు అంటే మరి నాకు కొన్ని విషయాలు తెలియకపోతున్నంటే, ఎవరైతే దీంట్లో నిష్ణాతులు అటువంటిప్పుడు వాళ్ళ దగ్గర పోయి తెలుసుకో అంటూ ఉపదేశం చేస్తారు. ఇది అనుమతి గృహస్థ జీవితం గడపడానికి. మరి ఒక శిష్యుడు వచ్చాడు, ఇది పద్ధతి. ఒక శిష్యుడు వచ్చాడు, గురుసుమాపతి చేతిలో దర్భలు తీసుకున్నాడు, అంత పూలు పళ్ళు తీసుకొచ్చాడు, పెట్టి సాష్టాంగ నమస్కారం చేశాడు, చేతులు కట్టుకొని ప్రభు నన్ను మీ శిష్యుడిగా చేర్చుకొని ఈ విద్యాలయంలో ప్రవేశం ఇవ్వాల్సింది అన్నాడు. సరే, ఉపనయనం అయింది కాబట్టి ఒక మంచి ముహూర్తం చూసి ఉపదేశం చేశాడు, అబ్బాయి ఇదిగో 100 ఆవులు, ఈ 100 ఆవులు తీసుకెళ్లి 1000 ఆవులు అయిన తర్వాత నా దగ్గరికి రా అన్నాడు. మనమేం చేస్తాం, నాకు ఆస్తి లేదా, పాస్తి లేదా, ఇల్లు లేదా, నేను ఆవులు మేపడానికి వచ్చాను ఇక్కడికి, విద్య చెప్పమంటే ఈయన ఆవులు మేపమంటున్నాడు అనుకుంటున్నా. ఆ శిష్యుడు ఆ గురువు యొక్క ఆజ్ఞనే ఏమాత్రం 100కి 100 పాడు శ్రద్ధతో దాసోహమన్నాడు. ఆ 100 ఆవులు తీసుకెళ్లాడు. ఆ కాలంలో ఎక్కడ చూసినా ఇల్లు తక్కువ, సకాలంలో వర్షం ఉండేది, ఎక్కడ చూసినా పచ్చటి పైర్లు, అడవులంతా పండ్ల చెట్లు ఎక్కడ చూసినా ఉండేటి. అందువల్ల అలా మంచి నీటి వసతి ఉండేటువంటి చోటుకి తీసుకెళ్లాడు దూరంగా. ఆ రోజు ఆవులను పొద్దున్నే కడగడం, పసుపు కుంకుమ పెట్టడం, వదిలేయడం, హాయిగా పోయి ఉమేసి వస్తాయి. ఈయన కూర్చొని గురువు చెప్పిన 2 మంత్రోపదేశాలు జపం చేసి అగ్ని స్థాపన చేసి అగ్నిలో హవనం చేసేవాడు. తర్వాత మధ్యాహ్నం దేవతార్చన చేసేవాడు. మళ్ళీ సాయంకాలం వచ్చేటివి వాటి కట్టేసేవాడు. ఇలా చేసుకుంటున్నాడు. గురువు గారు 1000 అయినాయా, మనమేం చేస్తాం, గంట సేపు ఆ స్వామివారు పని చెప్పాడు, ఈ గంట ఎప్పుడు అయిపోతుందా అని. ఆయన 1000 ఎప్పుడు అయినాయని చూసుకోలేదు, ఎందుకంటే శిష్యుని యొక్క క్వాలిఫికేషన్ ఆనాడు ఎట్లుండదు మీకు చెప్తున్నాను. దాని మీదే ధ్యాస లేదు, తను రొటీన్ పని చేసుకుపోతున్నాడు. రోజు వాటిని పూజ చేయడం, కలగడం, తను సాధన చేయడం. 1000 అయిపోయినా ఎప్పుడు, అప్పుడు అగ్ని ఒక వృషభంలో ప్రవేశించి, అబ్బాయి 1000 అయిపోయినాయని గురువు గారి ఆజ్ఞ ప్రకారం, ఇదిగో నీకు ప్రణవపాద ఉపదేశం నేను చేస్తున్నా అని ప్రణవపాదాన్ని చెప్పి ఈ పశువులు గురువు దగ్గర తీసుకోపోమంటే, అంతవరకు ఈ 1000 అయినాయనే ధ్యాస లేదు ఆయన. ఆ తర్వాత ఇంకొక మజిలీలో అగ్నికోడిగా, ఇలా 4 మజిలీలో 4 పాదాలు ఉపదేశం అయిపోయింది. ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మాన్ని క్రమైన జరుగుతుంది. తీసుకెళ్లాడు గురువు గారి దగ్గర, 1000 మందలు పెట్టాడు. గురువు గారు పిలిచాడు, స్వామి తమ ఆజ్ఞ పాలిచ్చాడు. వేషిలా చూశాడు శిష్యుని, అరే నీ ముఖంలో వచ్చేసేమిటి, నీకెవరో ఉపదేశం చేసేశారే అన్నాడు. అవును స్వామి, ఇవో మోట వృషభం అగ్ని కూడా వరుసగా చెప్పాడు. ఇంకేమీ ఉపదేశం అయిపోయింది వెళ్ళమన్నాడు. గురుముఖత వస్తేనే నాకు ఇది ఉపదేశం. ఇక్కడ ఈనాడు కూడా మనం పుస్తకాలు చదివేస్తున్నాం, నాకు అయిపోయింది, బ్రహ్మసూత్రాలు చదివేశా, ఉపనిషత్తు చదివేశా, భాష్యాలు చదివేశా, కానీ గురుముఖత ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది చెప్పారు స్వామి. నాకు అది కాదు, మీ నోటి నుంచి ఉపదేశం చేస్తే అప్పుడే నాకు నిజమైన ఉపదేశం. ఆయన శ్రద్ధను గమనించాడు, ఉపదేశం చేశాడు, మనస్సులో పెట్టుకున్నాడు. ఆగు ఆ శిష్యుణ్ణి మనస్సులో, గురు మనస్సులో వారికి స్థానం సంపాదించాడు. ఎంతమంది అండి ఆ గురుకులలో ఉండేది? 1000 మంది ఆచార్యులు, 10,000 మంది శిష్యులు. తను పోతూ పోతూ అతన్ని ఆ స్థానానికి కులపతిగా చేసాడు. ఎందుకు వచ్చిందండి? సాక్షాత్ గురువు అయిపోయాడు ఆయన, దానికి కులపతి అయిపోయాడు. వాళ్ళు ఉండి శ్రద్ధ, గురువాక్యం మీద ఏమాత్రం ఒక్క మీసం లేకుండా పరిపూర్ణంగా ఆయన ఆజ్ఞను తీసుకెళ్లాడు, 1000 యాగులు చేశాడు. మరి ఉపదేశం అయిపోయింది, కానీ తమరి ముఖం నుంచి ఉపదేశం వస్తేనే పరిపూర్ణత్వం అన్నాడు. ఆ శ్రద్ధ అది కావాలి మనకు, మనకు ఆ శ్రద్ధ కావాలి. ఆ శ్రద్ధ అయినప్పుడు నిజంగా మీరు ఆ గురి శ్రద్ధ కలిగి ఉంటే గురువే మీకు ఉపదేశం చేసేస్తాడు. సాక్షాత్ శరీరంతోనే చేయబడలేదు. శంకరాచార్య చరిత్రలో ఘట్టం వస్తారు, ఆయన పేరు తోటకాచార్యులు, అవతల పెట్టారు. ఆయనకు 4 శిష్యులు 4 పీఠాలు ఇచ్చాడు, ఆయన కూడా 1 పీఠం ఇచ్చారు. కానీ ముందు ఆయనకి ఏ శాస్త్రం తెలియదు. నిద్ర లేస్తే ఆచార్యుల వారు స్నానం చేయించడం, ఆయన బట్టలు ఉట్టుకోవడం, ఆయన ఇల్లంతా క్లీన్ చేయడం, ఆయన సేవ చేయడమే తెలుసు. విద్యాగంధం లేదు. ప్రాచీన కాలంలో ప్రతిరోజు ఉదయం శాస్త్రాధ్యయనం ఉండేది, అధ్యాపన క్లాసులు ఉండేటివి. వేదం చెప్పేవాడు వేదం, భాష్యం చెప్పేవాడు భాష్యం. ఆయా తరగతిని బట్టి గురువు గారు ఆచార్యుల వారు కొంత ఉపదేశం చేసేవారు. టైం అవుతుంది 8 గంటలకు. ఒక రోజు ఈ శిష్యుడు పల్లెలో పడిపోయి ఆలస్యంగా వచ్చేవాడు. ఆచార్యులు వారు పాఠం ప్రారంభించేవాడు కాదు. ఒకటి 2 మాటలు చూశారు, ఈ 3 చోటు చేరారు. ఏమిరా వాడు నిరక్షరకుచ్చి, వాడు వచ్చి విన్నా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే, ఆతని కోసం గురువు గారు మనకు పాఠం చెప్పడం లేదే అని గుసగుసలు మాట్లాడుకున్నారు. గురువుందే, సూర్యుడి కిరణాలన్నా పోకపోవచ్చు, కానీ గురువు యొక్క దృష్టిపాతం లేని చోటు మాత్రం లేదు. కాబట్టి గురువు గారు వీళ్ళ యొక్క అహంకారాన్ని కనిపించి కనిపెట్టేశారు. ఓహో, గురుసేవ చేసేవాడిని బండ చాకరీ వారి కింద వీళ్ళు ఇంత తేలిక చేశారు అని వెంటనే అనన్య భక్తుడతను సంకల్ప మాత్రం చేత జ్ఞానం చేశాడు. ఆయనకే తెలియదు వస్తూ ఉన్నాడు భవశంకర దేశిక మే శరణం అంటూ ఈ మకుటంతో తోట వృత్తంలో వేదాంత గర్భితమైన శ్లోకాలు చదువుతూ కాళ్ళ మీద పడ్డాడు. వీళ్ళు కళ్ళు బెమ్మరి కలిగినాయి. చదివే రాదనుకున్నాం, నిజమే రాదు. ఇదండి గురువు కృపగా మన పాత్రలు అయితే సంకల్పం మాత్రం చేత కూడా నిన్ను పరిపూర్ణ పురుషుడు చేయగలడు. అయితే ఆ స్థానాన్ని నువ్వు సంపాదించాలి. ప్రాచీన కాలంలో దృష్టిపాతంతో, హస్తమస్తం యోగంతో, మరి సంకల్పం మాత్రం చేత, మరి ఆ యోగ్యత. ఒక ఆయన రామాయణ పాఠం చెప్తున్నాడట. పాఠం చెప్తుంటే అహల్య రాయి తగిలి, అహల్య రాయి నాతిగా అయింది అని, నా బోటి శోకాళ్ళు శిబిరం చేసిన లేచాడు. స్వామి మరి అన్ని రాళ్ళలో రాముడు పెళ్ళాలి, అవి ఎందుకు రాళ్ళు కాలేదు, ఇది కల్పితం అన్నాడట. క్వాలిఫైడ్, ఆ అర్హత దానికి ఉంది. అహల్యకు ఆ అర్హత ఉంది, ఆ రాయికి శాప విమోచన చేసింది. మరి అన్ని తగినాయి, వాటికి జడత్వం వచ్చిందా? అదే గుహుడు అంటాడు శ్రీరామచంద్రుడు నదిని దాటడానికి గంగానది నాడు పడవ ఉంటే, అరే బాబు ఆ గంగ అంటే స్వామి నీ కథంతా మేము విన్నాం. రామచరిత మానసంలో అద్భుతంగా రాస్తారు తులసిదాస్ గారు. ఒక అలంకార ప్రక్రియలో ఆయన భక్తిభావాన్నంతా అట్లానే కుమ్మరిస్తాడు. స్వామి, నాకుండేది ఒక పడవ, దీంతో నేను బతుకుతున్నా, సంపాదించిన భార్యాబిడ్డలు కాపాడుతున్నా. నీ కాలు తగిలితే ప్రాణాలు వస్తాయట, అదేదో రాయి స్త్రీ అయిందట, దీంతో నువ్వు కాలు పెట్టి దీనికి ప్రాణం వస్తే నా బ్రతికేం కావాలి, నేను సంపాదించిన నాలుగు రాళ్ళు నా కుటుంబం ఏం కావాలి. ఆ పది మాటలు చేయవాక కాస్త అట్లా ఆగు, నీ కాళ్ళ నుండి దుమ్మంత పది మాటలు కడిగి ఆ దుమ్మంత దుమ్ము ఎలా పనిచేసేది, ఏ దుమ్ము లేదంటే ఒక కాళ్ళు పెట్టు అడుగు కాబట్టి ఆ క్వాలిఫికేషన్, ఆ క్వాలిఫికేషన్ సంపాదించాలి. అందరికీ మరి నేను చేస్తున్నా పన్నెండేళ్ళు గురుగారి దగ్గర నాకేమి రాలేదు అంటే నువ్వు క్వాలిఫైడ్ కాలా, నిన్ను నువ్వు సమర్పణ చేసుకోవాలా, నేను చేస్తున్నాను కర్తృత్వ భావం వదల్లా, నేను పడాలని కర్తృత్వ అహంకారం వదల్లా, నేను అనేటువంటి లిమిటెడ్ శరీరాన్ని కులాన్ని నీ ఆస్తి పాత్రను మరవలా, ఇంకెక్కడ నువ్వు గురువుకు సమర్పణ చేశావు. కాబట్టి గురు పరీక్షలు చాలా గొప్పగా ఉంటాయి. అదే ఉపనిషత్తుల్లో గురు శిష్య సంపర్కంలో ఇంకొకటి వస్తుంది. ఒక గురువు గారు ఆ కాలంలో కాస్త అడవుల్లో ఉండేటి గురుకులాలు కాస్త పైరు పాటలు చేసేవాళ్ళు. వర్షాలు వచ్చేసారు, నిన్నటి వరకు ఆ వర్షాలు కురుస్తున్నాయి, నీళ్లు ఈ పైర్లు వేశారు, ఆ పైర్లు గినాలంతా కొట్టుకొని పోయినట్లయితే ఈ పైరంతా దెబ్బతిని సారమంతా పోతాది. శిష్యుని పిలిచాడు, అబ్బాయ్ కాస్త మడవలేసి నీళ్లు లేకుండా గట్టు బాగా వేసినారన్నాడు. వీడు పోయాడు, పారెత్తైనా అది కొట్టుకోపోను, పారెత్తైనా అది కొట్టుకోపోను, ప్రవాహం ఎక్కువగా ఉంది, వీడు వెంట వెంటనే అంత మట్టి వేయలేకపోయాడు. చూచాడు ఇలా కాదని అడ్డం పనుకునేశాడు, ఆ మడవకు అడ్డం పనుకునేశాడు. ఉదయం పోయినాడు, రాత్రి అయింది, గురుగురు అటెండర్స్ భోజనానికి పారిపోతే లేడు. ఎక్కడున్నా వీడు రాలేదు. గురుగారు బయలుదేరి ఎక్కడున్నాడని పేరు పిలుస్తూ పోతే ఆ పొలం గట్టులో పండుకొని, స్వామి నేను ఇక్కడ ఉన్నానన్నాడు. పోయి చూస్తే ఏమిరా స్వామి, మీరు నీళ్లు అడ్డమేమన్నారు, అదేమో తెగిపోతా ఉంది కాబట్టి నేను అడ్డం పడుకున్నా. నేను చెప్పింది కాదండి, ఉపనిషత్తులో చూడి. ఇదన్నీ గురు శిష్య సాంప్రదాయం. నిజమైన శిష్యుడు అలా ఉండాలి. టెస్ట్లు గురువు గారు పరీక్ష చేస్తాడు. దీన్ని బంగారును రాచి 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 దాని యొక్క క్యారెక్టర్ ఎంతో చూస్తారు. అలానే ఇంకొక ఉపనిషత్తులో ఇది కూడా, ఇంకొక శిష్యుడు వారికి ఆ చదువు సంస్కారం తక్కువ, వాణ్ణి పశువులు మేపే పనికి పెట్టాడు గురువు గారు. వాడు గురు సేవ చేస్తే చాలనుకున్నాడు, చదువు కూడా కావాలనుకోలే. వాడికి రోజు ఆవులిచ్చాడు, మేపుకొచ్చేవాడు. ఎందుకో వారి శ్రద్ధ మీద గురువు గారికి దృష్టి పడింది. అరే అబ్బాయి, రాను 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 ఫైల్ మ్యాన్ అయిపోతున్నావు, నీ స్థూల శరీరం పెరిగిపోతా ఉంది, ఏం తింటున్నావు రా అన్నాడు. ఏముంది స్వామి, హాస్టల్లో భోజనమే, రేపటి నుంచి నువ్వు హాస్టల్లో భోజనం చేస్తున్నావు. నాకు భోజనం పెట్టలేదని మనస్సులో అంతేగా గురువు మీద ఆకులు ఇచ్చాడో లేదు, అమ్మగారి దగ్గర విరుపత్తి ఎగిపోయినాడా. ఆమె చూసింది రోజు భోజనాన్ని రావడం, పిలిచి అడిగింది, ఏమిరా అమ్మా గురువు గారు ఇచ్చన్నారు, అయితే నేను పెడతాను. అమ్మగారు గురుపత్రి పెట్టడం మొదలు పెట్టింది. వీడేం తగ్గలేదు, పది రోజులు చూసాక అడిగాడు, ఏమిరా ఏం చేస్తావు, అమ్మ పెడతా ఉంది. ఆమెను పిలిచారు, రేపు నుంచి వీడికి భోజనం పెట్టదన్నాడు. సరే అయిపోయింది, ఏమిరా ఆయన భోజనం పెట్టలేదని చెప్పకుండా పారిపోయాడా. ఉంచు వృత్తి, నాలుగు ఇళ్లలో భిక్షం ఎత్తుకొని తన సేవ మాత్రం చేస్తున్నాడు, గో సేవ. మళ్ళీ నెల రోజు చూశాడు, ఏమి తగ్గలేదు, ఏమయ్యా ఏమి అయ్యా, ఉంచు వృత్తి, రేపటి నుంచి అది కూడా చేయకూడదు అన్నాడు. అరే ఏమిరా అమ్మ పెట్టదు, అడుక తినేదు, అడుక తిన్న కూడా చేయలేదంటున్నాడే అని మనమైతే ఏం చేస్తాం, గుడ్ బై. కానీ మానసికంగా కూడా అతనికి ఏ విధమైన అశ్రద్ధ కలగలేదు, గురువిట చెప్పాడు అనేటి ఇంకా భక్తి పెరిగింది. ఏం చేశాడు, పశువులు పోతాయి కదా ఆ పాలు కొద్దిగా ఒక రొమ్ము పిండుకొని తాగుతూ వచ్చాడు. గురుగారి సందేహం వచ్చింది, ఏమరా ఎలా జీవించున్నావు, ఆవు పాలు తాగుతావు, రేపు నుంచి ఆవు పాలు తాగు. అది మానేశాడు. మరి ఆకలి వెంటనే దూడ తాగేస్తాడు, నురుగు వస్తుంది కదూ, ఆ నురుగు తినడం మొదలుపెట్టాడు. దాంట్లో కూడా వెన్న అన్ని విటమిన్స్ ఉన్నాయి కదా, సన్నబడ్డాడు కానీ హాయిగానే ఉన్నాడు. ఏమిరా ఎలా ఉన్నావు, నురుగు తింటున్నాడు, రేపటి నురుగు కూడా తినకూడదు. మరి సరిపోతున్నాడు, కడుపులో ఆకలి దహించేస్తా ఉంది. ఏం చేశాడు, ఆకలి తట్టుకోలేకపోయాడు. వంత చెవుడు చెట్లున్నాయి, దాన్ని తుంచితే పాలు వచ్చాయి, ఆ పాలు తాగడం మొదలుపెట్టాడు. 10 రోజులకంతా కళ్ళు చీకటే దృష్టి పోయింది. సాయంకాలం పశువులు తోలుకొని వస్తున్నాడు, వస్తూ వస్తుంటే కళ్ళు చూపు సరిగా తెలియదా, బొందబావిలో పడిపోయాడు. ఆవులు వచ్చేసాయి, ఆవులు కట్టేశారు. శిష్యులంతా చూశారు, స్వామి ఆవులు వచ్చాయి, అరగంట అయింది ఇంకా శిష్యుడు రాలేదు. వెంటనే ఒక లాంగర్ తీసుకున్నాడు, వెంటనే ఇద్దరు శిష్యులు పెట్టుకొని పేరు పిలుస్తూ పోతే దారిలో ఆ బొందబావిలో నుంచి ఊ ఊ అని మూలుగు వినిపిస్తుంది. వెంటనే వాడిని పైకి లేపాడు, తీసుకొచ్చాడు. వాడు దృష్టి దోషం పోగొట్టాడు, సంకల్ప మాత్రం చేత వాడిని పండితుని చేశాడు. ఇదండి వాణ్ణి పరీక్షలు చేశాడు. వీడు ఎంత మాత్రం వాడి మీద ఎందుకు ఆయనకు దృష్టి పడింది, వీడు ఎంత మాత్రం నిలుస్తాడు. ఒక రాయల్ శిల్పి చూశాడు, దీన్ని బాబుగారి విగ్రహం చేయాలనుకున్నాడు, దాంతో కొడుతున్నాడు. కొడతా ఉంటే ఏమి కొట్టేది, ఏది పరికరాల్లో దాన్ని తీసేయడమే. ఒక ఆకృతి వీడి మెదడులో మెలుగుతుంది, ఆకృతిలో ముక్కిట్లుంది, ఈ రాయిని ఆడవరకు తీసేస్తాడు. ముక్కి ముక్కేంత వరకు వీడు రంధ్రం కావాలి, రాయిని తీసేస్తాడు. వీడు అనుకున్న దానికి భిన్నమైన దాన్ని తొలగిస్తాడు. ఆకారం వాడు సృష్టించలా, సిమెంట్ మోసరా, దీన్ని తొలగిస్తాడు. ఆ శుద్ధి దెబ్బలకు ఆఖరి వరకు ఉన్నిందో, ఇదిగో ఈ విధంగా మీ అందరి చేత పూజలు అందుకుంటుంది. దారిలోనే పగిలిపోయిందో ఎత్తాడు బారేసి ఎక్కడో లఘుశంక దాని మీద, లేకపోతే ఎక్కడో కాళ్ళ మీద రాలి పెడతాడు. కానీ గురువు గారు కూడా ఇలానే పరీక్ష చేస్తాడు. ఎవడైతే నిలబడతాడు వీటన్నిటికి అర్హత అవుతాడో వాడికి గురువే గురుస్థానమే ఇస్తాడు. అలానే ఇదే ఉపనిషత్తులో ఇంకొక ఉదాహరణ. ఒక గురువు గారు ఇలానే వాళ్ళంతా కులపతులు అందరూ చేస్తున్నారు స్నాతకోపన్యాసం, లిస్ట్ వచ్చింది, స్నాతకోపన్యాసం అందరికి అయిపోయింది. ఒక శిష్యుడు గురువు గారికి అగ్ని హోమం ఇదంతా చేస్తూ గురు ఇంటిలో సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన పేరు లేదు స్నాతకోపన్యాసం. పోయాడు, స్నాతకోపన్యాసం అంటే ఏమిటి, ప్రపంచంలో అడుగుపెట్టి వివాహం చేసుకొని ఈ ఏదైతే శాస్త్రాల్లో చెప్పారో ఆ విధంగా నడుచుకోవాలి జీవితాన్ని, ఆ విధంగా తన జీవితాన్ని నడపాలి. శాస్త్రసమ్మతమైన ధర్మపూరితమైనటువంటి ఇక్కడ నేర్చుకుని దాన్ని అమల్లో పెట్టాలి. దానికి అనుమతి ఇచ్చారు. ఈయనకి లిస్టు లేదు. పై గురుగారి దగ్గర పోయినాడు, స్వామి నాకు పేరు స్నాతకోపన్యాసంలో లేదు, లిస్టులో లేదు. ఏం పలకలైన గురుపతి దగ్గరికి పోయాడు. ఏమండి వాడు ఇంత సేవ చేశాడు, ఇంటి సేవ చేశాడు, యజ్ఞశాల సేవ చేశాడు, ఇంత భక్తితో చేశాడు, వాడికి మీరు స్నాతకోపన్యాసంలో ఎందుకు పేరు పెట్టలేదు? ఏం పలకలేదు. మరుసటి రోజు స్నాతకోపన్యాసం అయిపోయింది, ఎక్కడ శిష్యులు అడి వెళ్ళిపోయారు, ఇంకా వీడు మిగిలాడు. గురువు గారు వీడు చేతులు గట్టి ఏం సమాధానం చెప్పలా, గురుపత్రికి సమాధానం చెప్పలా, నేను పలానా చోట కార్యక్రమం ఉంది, నేను అక్కడికి వెళ్తున్నాను అని చెడిపోయాడు. ఎప్పుడొస్తారని చెప్పలేదు, మరి వీడికి కారణం చెప్పలేదు, వెళ్ళిపోతున్నట్టు చెప్పి వీడు సమాధానం చెప్పలేదు, ఆమెకి చెప్పలేదు. వీడు వెంటనే గురుపత్రి దగ్గరికి పోయి, అమ్మా ఈ రోజు నుంచి నేను మంచినీళ్లు తప్ప ఏమీ ముట్టను అని సేవ మాత్రం చేస్తున్నాడు. గురుపతి అడిగింది, ఇప్పుడు మనం చూస్తున్నాగా నిరసన వ్రతాలు పని సాధించుకోవాలంటే, ఏమయ్యా గురువు మీద ఏమన్నా నువ్వు సత్యాగ్రహం చూస్తున్నావు? కాదు కాదు, నాలో ఏదో లోపం దోషం ఉంది, కాదు గురువు గారు నాకు అది సమాధానం కూడా చెప్పలేదు, కాబట్టి ఆ దోష పరిహారార్థం నేను ఈ సేవ చేస్తూనే నేను ఉపవాసం చేస్తున్నాను, కేవలం నీరు తీసుకొని చేస్తున్నాడు. కార్యక్రమం మాత్రం చేస్తూనే ఉన్నాడు. ఐదో రోజు గురువు గారు వచ్చారు. ఈ లోపల వీడి రియాక్షన్స్ ఏమిటి అమ్మగారిని అడిగారు. ఏమి చెప్పలేదు, అదో ఉన్నాడు అడిగితే ఏమని నడుస్తుంది కానే కాదు, నాలో ఏదో ఇంకా దోషాలున్నాయి కాబట్టి గురువు గారు నాకు పనిష్మెంట్ ఇచ్చారు, దాన్ని పరిహారం చేసుకుంటా అన్నాడు. బేష్ వాడికి ఆ సంస్థకు ఆచార్యుడు చేశాడు. ఆయన దృష్టిలో వాడికి ఆచార్యుడు కొరపేసింది, కానీ ఇంకా ఏమైనా అశ్రద్ధ అహంకారంలో ఉందా అని టెస్ట్ పెట్టాడు. అహంకారం ఉంటే హేనన్నిటి చేశాడు, ఇన్నేళ్ళు ఉంటే నాకు మాత్రమే రియాక్షన్స్ వస్తాయి. వాడు రియాక్షన్స్ ఏమిటి, బాహ్యంగా కాదు ఆంతరికంగా. గురువు అక్కడ చూస్తాడు బాహ్యమనేవి కాదు, ఆంతరికంగా వాళ్ళు ఏమున్నాయి. ఎప్పుడు ఇంత శ్రద్ధ గురువు మీద ఉందో వాడిని ఆచార్యం చేశాడు. ఇది ఉపనిషత్తు, అది నేను చెప్పింది కాదు. కాబట్టి యోయశ్రద్ధ సయేవ సహ, గురువు మీద, శాస్త్రం మీద, భగవంతుని యొక్క అస్తిత్వం మీద, మన శ్వాస మీద ఏదైనా అవిశ్వాసం పెట్టచ్చును, కానీ ఈ మూడిటి మీద మాత్రం అవిశ్వాసం ఉండకూడదు. విశ్వాసం ఉండాలి, శ్రద్ధ ఉండాలి. ఎలా ఉండాలని ఏ అనుల్ని పక్కకు నెట్టలేనటువంటి శ్రద్ధ ఉండాలి. జీవితంలో నోటికి చెప్పచ్చు, మన జీవితంలో ఘట్టాలు వస్తాయి, పరిస్థితులు వస్తాయి, అప్పుడు శ్రద్ధలు మనకు కల్పించాలి. ఆ పరిస్థితులు కల్పించాలి ఆ గురువులు వాళ్లకు. నాకు నేను చెప్పిన వాళ్ళందరికీ అక్కడ కూడా వాళ్ళ శ్రద్ధ ఎలా ఉందో పరీక్ష చేశాడు. వీళ్ళు క్వాలిఫైడ్ అనుకున్నాడు. కాబట్టి మన జీవితంలో అనేకం వస్తాయి. పదేళ్లుగా పోతున్న ఆ గురువు దగ్గరికి నాకు ఈ కష్టాలు వచ్చాయి, ఆ గురువు ఏముంది, ఆ మంత్రం ఏముంది, ఇవన్నీ వీడంతా ఈ మార్గంలో పనికిరాడు. కాబట్టి గురు శిష్య సంబంధం ఉందే అది వర్ణించేది కాదు. ఒకమారు నువ్వు గురు లక్షణాలు పరిశీలించు. ఈనాడు గురువులు కోకొల్లు వస్తున్నారు నా బట్టు, గురువులు లెక్కే లేదు. కానీ అలా కాదు, నిజమైన పరిపూర్ణమైనటువంటి గురు లక్షణాలు, ఆ పరిపూర్ణ స్థితి పొందినటువంటి గురువును బాగా పరిశీలించు. పరిశీలించాలి, కాళ్ళు కట్టుకున్నావా, ఇక ప్రాణాలు పోవాల్సిందే, ఆ గురువును వదలవాలి. ఎటువంటి సంఘటన కానీ అక్కడ సంశయం కూడా పెట్టుకోవాలి. ఏమాత్రం అలా ఉంటే అన్ని విధాల యోగక్షేమం మహామ్యహం అనన్యా చింతయంతో వా ఏ జన పరి ఉపాసతే, ఆసతే కూర్చోవడం, ఉప ఆసతే దగ్గర కూర్చోవడం, పరి ఇంకొక సరిగ్గా పరి అంటే సమంత అన్ని విధాల కూర్చోవడం గురువు దగ్గర సమంత అన్ని విధాల. అలా నువ్వు గనక ఉండగలిగినట్టయితే భగవంతుడి మీద కాని గురువు మీద కాని యోగక్షేమం వహామ్యం. నీకు కావలసినటువంటిది ఎప్పుడు ఏది కావాలో దాన్ని ఇస్తారు, దాని పేరు యోగం. అంతేనా, నిజంగా నా మీద ఉంటే దాన్ని రక్షణ కూడా ఏం చేస్తానయ్యా అన్నాడు. యోగం కాదు క్షేమం, దాన్ని రక్షించాలని కూడా నా బాధ్యత, నేను చూసుకుంటాను. అర్జునుడు మహాభారత యుద్ధంలో తన సారథ్యాన్ని భగవంతుడికి అర్పించాడు, పార్థుడికి, పార్థ సారథి భగవంతుడికి అర్పించాడు. సారథే ముఖ్య కీలక పాత్ర యుద్ధంలో, రథాన్ని ఎలా ఎప్పుడు ఎలా నడిపించాలో, ఎప్పుడు దెబ్బతిద్దాన్ని తప్పించాలో ఆ నేర్పరితనం లేకపోతే ఈయన చాణక్యుడు పనిచేయదు. కానీ తన జీవితాన్ని ఆయనకు అప్పచెప్పాడు ఆ సారథ్యం ద్వారా. దుర్యోధనుడు పోయి భీష్ముడిని చిట్టరాని చిట్లు చెప్తాడు, నువ్వు కడుపులో కపటం పెట్టుకొని చేస్తున్నావు, లేకపోతే నా సేన ఎంత చచ్చిపోతుందా నువ్వు కళ్ళు తెరిస్తే అంటే భీష్ముడు ప్రతిజ్ఞ చేస్తాడు, నేను ఆయుధం పట్టను, ఉత్తమ వ్యక్తి వస్తాను, ఆయుధం నా సేన అంత ఎవరికి కావాలంటే ఆయుధం సేన దుర్యోధనుడు చూసుకున్నాడు. కానీ ఇవన్నీ జీరో. ఈ సేన ఆయుధం లౌకిక వస్తువులంతా కూడా చైతన్యం దగ్గర జీరో. పరమాత్మే ఒకటి తీసేసి 1000 సున్నలు ఒక కాగితం మీద వేసుకొని దాని మీద అశోక ముద్రేసి గవర్నర్ జనరల్ చావరాలు ఎత్తుకొని బజారు పోయి కుంకుమ గండిస్తాడేమో కుంకుమ. కానీ ఒకటేసి 1 సున్నుంటే 10 రూపాయలు వినియోగిస్తాడు, 2 సున్నులుంటే అలా భగవంతుడు ఒకటి ఒకటిని తీసేసి ఆ పిచ్చోడు ఈ సేవలు కట్టుకున్నాడు. ఎవడు? దుర్యోధనుడు. ఈయన అన్నాడు నువ్వు ఉంటే నాకు చాలు. చైతన్యం కరెంట్ ఉంటే చాలు, అన్ని ఫ్యాక్టరీలు తిరుగుతాయి. కరెంటే పోయినాక మంచి 10,000 డిజైన్ ఉండే బల్బులు అన్ని తెచ్చాడు, పెట్టుకుంటే చూసేదానికి అందమే. కానీ చీకట పోగొడతాయా, ఎత్తునిస్తాయా? 1,50,000,000 కూడా ఉండేటి ఉన్నాయి. ఏం రావు? దాంట్లో కరెంట్ రావాలి. దాన్ని పట్టుకున్నాడు. సారథ్యం జీవితం ఆయనకి ఇచ్చాడు. ఇది ప్రతిదీ ఏం చేశాడు? ఆయుధం పట్టాడు కదా, ఆయన చేత ఆయుధం పట్టిస్తా. పంచపాండవుల్లో ఇప్పుడు అర్జునుని లేపేస్తా. ప్రతిజ్ఞ చేశాడు. ఎవడు? భీష్ముడు. భీష్మ ప్రతిజ్ఞ అంటే ఇంకా దానికి తిరుగులేదు. ఈనాడు చెప్పుకుంటా వాడు భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. దానికి కామాలు ఏమాలికి మళ్ళీ ఏం లేదు. వార్త వెళ్ళిపోయింది అక్కడక్కడ. పాండవ సేనలో లబోదిగో అంటున్నారు. మన అసలు ఆయనకి వెళ్ళిపోయింది. వెంటనే ఎలా ఇప్పుడు ఈ గండ నుంచి కాపాడాలి. రాత్రి రాము సరే వాడు ఎంత భయపడుతున్నాడో కాస్త వాడి దీనికి పోయి చూద్దామని ఆ రాత్రిలో లైట్ ఎత్తుకొని పొద్దుపోయినాక దీపాలు అంత నిద్రపోయిన టైంలో బడిగా వచ్చాడండి. వస్తే బయటికి వినిపిస్తాంది, భగవంతుని చూస్తానే వదిలేశాడు తవ్వారికుడు ప్రహరీ మ్యాన్. గుర్రు 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 నిద్రపోతున్నాడు. గురగబెట్ట పోయి తట్టి లేపాడు. లేచాడు, నమస్కారం చేశాడు. మరే భీష్మ ప్రతిజ్ఞ విన్నావా? విన్నాను. మరి నీకు నిద్ర ఎట్ట పట్టిందిరా? నిన్ను లేకుండా చేస్తానన్నాడే. నీ నిద్ర ఎట్ట పట్టి నేను చంపతానంటే ఎవరు తెలిసినా కూడా ఎంత భయపడి రక్షణ చేసుకుంటాడు. నీకు నిద్ర అంటే నిశ్చింత, నిశ్చింతగానే గుర్హ నిద్ర వచ్చేది. మరి నిశ్చింతగా ఎట్టున్నావురా? స్వామి నేనేం చేశా? నీ సారథ్యం నాకు, నాదంతా నీ చేతిలో పెట్టేశా. నాకెందుకు ఆలోచన? నా జీవిత సారథ్యాన్ని నీకు అప్పచెప్పేసిన తర్వాత నేనేటువంటి అహంకార చింతలు నాకెందుకయ్యా? కాబట్టి హాయిగా నిద్రపోతున్నా, కాబట్టి నువ్వు ఎత్తుకొని వచ్చావు. ఆ విధంగా గురు సమర్పణ చేయగలిగిన నాడు గురువేని సమస్యలు పరి యోగక్షేమం వహామ్య. ఈ భీష్మ ప్రతిజ్ఞ నుంచి ఎలా కాపాడాలి? అర్జునుడేమో అనుకోలేదు, ఈయనకు వదిలేశాడు కాబట్టి ఈయన అనుకున్నాడు. వెంటనే ద్రౌపదిని తీసుకొని తాను కూడా పోయాడు. కిరుకు చెప్పులు యారి శబ్దం వస్తాదని దుంచి దూరమైనాక ఆ చెప్పులు తీసుకొని తన గుడ్డలు సంకన పెట్టుకున్నాడు. బయట నీవుని పంపించాడు. నీవు పోయి భీష్ముడు పాద నమస్కారం చేసి గలగలనింది గాజులు. యాక్చువల్ గా దుర్యోధను భార్యను రమ్మన్నాడు. అప్పుడు ఆయన కొంచెం ఆలస్యం చేసింది. ఇది తెలుసుగా ఈయన పంపించాడు. ఆయన అనుకున్నాడు దుర్యోధను భార్య అనుకున్నాడు. వెంటనే సుమంగళే భవ అన్నాడు. తాతయ్య నాకు అదే కావాల్సి ద్రౌపది అని ఒక్క షాక్ తిన్నాడు. నా సంకల్పం ఎట్టు తెలిసింది? ఆ సర్వాంతర్యాన్ని ఎక్కడమ్మా ఆయన, ఆయన ఎక్కడ నిన్ను ప్రేరేపించినాడంటే ఈయన వచ్చాడు. స్వామి సంకల్పం ఏమిటి? ఆహా, అప్పుడు స్తోత్రం చేస్తాడు. భక్తుల యొక్క పాదరక్షలు కూడా సంకన పెట్టుకున్నావు కదా. పరమాత్మ గురువు ఇద్దరు ఒకటి. ఇది ఉదాహరణ. ఆ విధంగా గురువు యొక్క మీద పరమాత్మ మీద ఎంతో. గురువే పరమాత్మ, పరమాత్మ గురువు, గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఇది అనన్య చింత. ఇక్కడ నేరైనటువంటి ఆలోచనే లేదు. 99% కూడా కాదు. ఎవడు 100% ఆ విధంగా అయ్యి సర్వ సమర్పణ గురువు చేస్తాడో ఆ గురువు నీ సంకల్పం మందుకో నీ కాలు, నీ చెయ్యి, నీ నోరు, నీ బాహ్య శరీర స్థూల సూక్ష్మ కారణాలు మూడిట్లో ఆయన నడిపిస్తాడు. కర్తృత్వం ఆయనది, ఇదేం లేదు. ఆ శ్రద్ధ మనకున్ని రోజు మనం సాక్షాత్ గురుస్వరూపులం అయిపోతాం, గురువులే అయిపోతాం. మన గురించి చింత మనకు అవసరం లేదు, అంతా ఆయన చూసుకుంటారు. కాబట్టి గురుతత్వం చాలా, అది వర్ణించడానికి ఎవడి వల్ల కాదు. అటువంటి గురుతత్వం మీద పరిపూర్ణమైన విశ్వాసంతో, నోటి మాటలతో కాదు, ఆలోచన చేయండి. మనస్ఫూర్తిగా మీరు గురువుకి అర్పణ చేయండి. మీ సాధనవాదాలు కూడా నిజంగా ఉన్నట్లయితే గురువుకి అర్పణ చేయండి, ఆయనే నీకు దారి చూపిస్తాడు. నీ మనసులో ప్రవేశించి నీ యొక్క నిజంగా సమస్య వచ్చినప్పుడు గురు సమర్పణ చేసినట్లయితే ఆయనే నీ మనసులో ప్రవేశించి దానికి అనువైన దారి చూపిస్తాడు. అలా లేకుండా కర్తృత్వం నేను తెలుసుకొని నీ క్యాలిక్యులేషన్ తప్పయ్యి ఆ గురువు దగ్గరికి పోయాను, నా వ్యాపారం నష్టమైంది, నేను ఎత్తులేసుకొని నువ్వు పోయి గురువు మీద చెప్పడం ఎందుకు? నిజంగా గురువు సమర్పణ చేస్తే ఆ క్యాలిక్యులేషన్ నీ బుర్రలు ఆయనే ప్రవేశింపజేస్తాడు. కాబట్టి ఇటువంటి గురుభక్తిని బాబూజీ గారు మీ అందరిలో చాలా చక్కగా చూపించారు. అది చూచిగా మొదలుకొని నాకు ఆ సంతోషం మీతో కూడా పంచుకోవడానికే నేను వస్తున్నా. నేను చెప్పడానికి కాదు, నాలో చెప్పేసి ఏమి లేదు. కేవలం మీ ఆనందాన్ని, ఈ శ్రద్ధ చూసి కొంచెం ఆ శ్రద్ధలో మనం కూడా భాగం పంచుకుంటాం, ఆ కనీసం ఆ శ్రద్ధలో కొంత పుణ్యమైన నాకు అంటుతుందేమో, నేను కూడా పవిత్రుడిని అయిపోతానేమో అనే దృష్టితోనే వస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చేటువంటి మాతాజీ గారికి, ఆ బాబుజీ గారికి ధన్యవాదాలు సమర్పిస్తూ హరి ఓం తత్సత్.